ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾ. ಓಂ.
ಆರವ ಅಧ್ಯಾಯಂ 29ವ ಶ್ಲೋಕಂ.
ಸರ್ವಭೂತಸ್ಥಮಾತ್ಮಾನಂ ಸರ್ವಭೂತಾನಿ ಚಾತ್ಮನಿ ಇಕ್ಷತೆ ಯೋಗಯುಕ್ತಾತ್ಮ ಸರ್ವತ್ರ ಸಮದರ್ಶನಃ.
ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಆತ್ಮ ಜ್ಞಾನಂ పొందాలనుకునేటటువంటి సాధకుడు ఏ విధంగా నిధిధ్యాసనం చేయాలి అని చెప్తున్నారు. ఆత్మ జ్ఞానం పొందాలి అని కోరుకుంటే శాస్త్రం చదవాలి, ఆత్మను గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మస్వరూపం నేనే అనేటటువంటి ఒక నిశ్చయ జ్ఞానం రావాలి. అలా రావడానికి సమయం పడుతుంది. మనం ఆ శాస్త్రానికి సమయాన్నిస్తే, ఎక్కువ సమయాన్నిస్తే మనకు అది చక్కగా అర్థమై ఆ ఆత్మ విషయాన్ని నేనుగా నా స్వరూపంగా తెలుసుకోగలుగుతాను. లేకపోతే ఆ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే నీళ్లలో నీళ్లు గనక నూనెలో పోస్తే నీళ్లు నూనె కలవు. అట్లా ఉంటుంది మనం తెలుసుకునే శాస్త్ర జ్ఞానం కూడా. నేను కనుక అది జీర్ణించుకోకపోతే దాని వలన ఏం ఫలితం ఉండదు. అందుకని కృష్ణ పరమాత్మ ఇక ప్రత్యేకంగా నువ్వు తెలుసుకున్న దాన్ని అది నీవుగా గ్రహించాలి అంటే దానికోసం నువ్వు సమయాన్ని కేటాయించాలి. ఆ విన్నటువంటి విషయం స్థిరపడాలి మనస్సులో. దానికి ఉదాహరణగా మనం ఇంటి కప్పు పై కప్పు వేసినప్పుడు సిమెంట్ సీలింగ్ వేస్తారు చూసారా, ఇంటి కప్పుకు వాటర్ క్యూరింగ్ చేస్తారు, నీళ్లు పెడతారు, గట్లు గట్లుగా కట్టి రోజు నీళ్లు పెడతారు. ఆ నీళ్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక వారం రోజులు 10 రోజులు పెట్టిన తర్వాత అది గట్టి పడుతుంది. ఆ సీలింగ్ గట్టి పడిన తర్వాత ఇంకా ఆ నీళ్లు నిలపడం అనేది ఆపేస్తారు. ఎక్కడ సిమెంట్ చేసినా చూసారా నీళ్లు పోస్తారు, లేకపోతే అది గట్టి పడదు. అదే విధంగా మనం విన్నటువంటి శాస్త్రం ఏదైతే ఉన్నదో దానికి తగినట్లుగా మనం జీవించడం, మనం మనస్సులో చింతన చేస్తూ ఉండాలి. ఎలాగైతే న్యూటన్ ఉన్నాడు చూడండి, సైంటిస్ట్, చెట్టు నుంచి యాపిల్ పండు కింద పడితే ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు పోలేదు అని ఆలోచించాడు. మనమైతే ఆహా యాపిల్ పండు నా కోసం దేవుడు ఇచ్చాడని చెప్పి తినేస్తాం. కానీ ఆయన ఆలోచన ఎట్లా ఉంది కనుక మన ఆలోచన విధానం అదే యాపిల్, మరి ఆయనకెందుకు ఆలోచన వచ్చింది మనకెందుకు రావడం లేదు అంటే ఆయన సైంటిస్ట్ కదా, ఆ దృష్టితో ఆలోచిస్తాడు. బాగా సంగీతం ఉన్న ఇష్టం ఉన్నటువంటి చిన్న పిల్లలు చూసారా, ఎప్పుడు పాడుతూనే ఉంటారు. సంగీతం అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ మనసు ఎప్పుడు సంగీతం మీదనే పోతూ ఉంటుంది. మీరు పేపర్లో చూసారేమో న్యూస్, 4 ఏళ్ళ పాప బాబు పాప లైబ్రరీగా ఉన్నట్ట, ఒక చోట లైబ్రరీ లైబ్రరీలో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు చూసారా. 4 ఏళ్ల పిల్లవాడు లైబ్రరీలో ఎట్లా ఉంటాడు, వాడికి పుస్తకాల పిచ్చయి ఉండాలి, అంతటి జ్ఞానం ఉండుంటుంది కదా. అదేవిధంగా మనం కూడా ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం దేనికోసం? మనశ్శాంతి, సుఖం, ఆనందం, దానికోసమే కదా ఆత్మజ్ఞానానికి వచ్చాం మనం. ఆ ఆత్మ సుఖస్వరూపం కదా, ఆ సుఖస్వరూపమైన ఆత్మ నేనే కదా. అప్పుడు ఆ ఆత్మ నేనని గనక మనకు బాగా నిశ్చయ జ్ఞానం వస్తే దుఃఖం ఉండదు, కొరత ఉండదు. తమిళంలో పాట పాడతారు కదా, కురై ఒండ్రు మిల్లై మలయమూర్తి కన్నా అని. ఇంకా మనకు అతృప్తి అనేది ఉండదు, దుఃఖం ఉండదు, అతృప్తి ఉండదు, భయం ఉండదు. అలాంటి స్థితి వచ్చినప్పుడు ఈ జ్ఞాని ఈ ధ్యాన సమయంలో ఆయన మనస్సు ఎట్లా ఉంటుందట అంటే సమదర్శన అన్నాడు. దర్శన అంటే జ్ఞానం, సమమైనటువంటి జ్ఞానం. సమం అంటే ఆత్మ, దర్శనం అంటే జ్ఞానం. సో సమదర్శన అంటే ఏంటి? ఆత్మ జ్ఞానం. ఆ ఆత్మ జ్ఞానం ఎటువంటిది? ఆత్మజ్ఞానం అంటే ఏమిటండి అని మనకు ప్రశ్న వస్తుంది కదా. ఎన్నో శ్లోకాలు వింటున్నాం, ఎన్నో ఉపనిషత్తు మంత్రాలు వింటున్నాం, అయినా కూడా ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే చెప్పలేము. చాలా సమయం టైం పడుతుంది చెప్పడానికి అనిపిస్తుంది మనకు. కృష్ణ పరమాత్మ అంటారు ఈ ఒక్క శ్లోకం చాలు అంటున్నారు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని. ఎవరైతే అన్ని జీవరాశుల సర్వభూతస్థం ఆత్మానం, ఎవరైతే అన్ని జీవరాశులలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుంటారో, సర్వభూతస్థం అన్ని ప్రాణులలో అన్ని జీవరాశుల్లో ఆత్మ ఉన్నది అది తెలుసుకోవాలి. సర్వభూతాని ఆత్మని, అన్ని జీవరాశులలో ఆత్మ ఉంది. సర్వభూతాని ఆత్మని అంటే ఆత్మలోనే అన్ని జీవరాశులున్నాయి అని, ఆత్మలోనే అన్ని జీవరాశులున్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో. అన్ని జీవరాశుల్లో ఆత్మ ఉన్నదంటే బాగుందండి, అది అర్థమైంది కొంచెం. లోపల ఆత్మ ఉన్నది మాకు, నేను శరీరాన్ని కాదు, నాకు శరీరం ఉన్నది, నా శరీరంలో ఆత్మ ఉన్నది అనుకోవడం మొదటి మెట్టు. ఆ ఆత్మని నేనే అని తెలుసుకోవడం రెండవ మెట్టు. నిజంగా ఈ ఆత్మలోనే అన్ని ఉన్నాయని తెలుసుకోవడం మూడవ మెట్టు. క్రిందటి వారం చెప్పాను. అలా తెలుసుకుంటే ఆయన ఆత్మజ్ఞాని లేక ఆమె ఆత్మజ్ఞాని అని పేరు. కనుక ఇటువంటి ఆత్మజ్ఞానం తెలియాలి అంటే మనకు సాధన కావాలి. సాధన చెయ్యగా 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 ఆ ఆత్మ ఎట్లా ఉంది అన్ని శరీరాల్లో అంటే, పూ మాలలో దారం ఎట్లా ఉంటుంది? అన్ని పూలలో దారం ఉన్నది. సూత్రే మణిగణ ఇవ, అన్ని పెద్ద పెద్ద మాలలు కడతాం, దేవుడికి వేస్తాం. ఆ దేవుడికి వేసేటప్పుడు పూల మాల మీదనే, పూల మీద ఉంటుంది. కానీ మనసు దారం మీద ఏమన్నా జ్ఞాపకం ఉందా మనకు? ఒక్కళ్ళకన్నా పాపం ఆ దారాన్ని పట్టించుకోం కదా. ఆ దారమే లేకపోతే ఆ పూల మాల తయారవుతుందా? కనుక దారం, అన్ని పూలు దారం, పూల లోపల దారం ఉన్నది. అదేవిధంగా అన్ని శరీరాలలో ఆత్మ దారంలాగా, అన్ని శరీరాలలో ఆత్మే ఉన్నది. రకరకాల పూలు ఉండొచ్చు కానీ దారం ఒక్కటే, ఒకే దారం. ఈ ప్రపంచం మొత్తం 84 కోట్ల జీవరాశులు రకరకాల పూల లాంటివి, ఆత్మ ఒక దారం లాంటిది. అలా ఆలోచన చేస్తూ ఉండాలి మనం. సర్వభూతస్థం ఆత్మానం, అటువంటి ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో. సర్వభూతాన్ని ఆత్మని, అన్ని జీవరాశులు ఆత్మలోనే ఉన్నాయని తెలుసుకుంటారో. ఈక్షతే యోగయుక్తాత్మ, ఈక్షతే ఈ విధంగా గ్రహిస్తాడు, ఈక్షతే చూస్తాడు, ఈ విధంగా తెలుసుకుంటాడు. యోగయుక్తాత్మ అంటే నిధిధ్యాసనం చేస్తూ, యోగ అంటే ఇక్కడ నిధిధ్యాసనం, యుక్త ఆత్మ అంటే ఎవరి మనస్సు అయితే యోగాభ్యాసంలో నిధిధ్యాసన అభ్యాసంలో నిలిచిపోతుందో ఆ వ్యక్తి అని అర్థం. యోగయుక్తాత్మ అటువంటి వ్యక్తి, యోగయుక్తాత్మ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి, నిధిధ్యాసన ద్వారా ఆత్మ నిష్ఠని పొందినటువంటి వ్యక్తి అన్నిట్లో ఆత్మనే దర్శిస్తూ ఉంటాడు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత 30వ శ్లోకం.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి.
మనం జీవితంలో అన్ని చక్కగా ఉన్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా ఆరోగ్యంగా యుక్త వయసులో ఉన్నప్పుడు మనం జ్ఞానాన్ని సంపాదించి పెట్టుకోవాలి. సంపాదించి పెట్టుకొని అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఎలాగైతే ఇంట్లో పొదుపు చేస్తాం చూసారా, వెనకటి రోజుల్లో ఇళ్లలో స్త్రీలు ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు ఇస్తే ఏదైనా ఖర్చు పెట్టిన తర్వాత మిగతా అవన్నీ కూడా తిరగమాతల డబ్బాలో వేసేవాళ్ళు. ఆవాల్లోనూ మెంతుల్లోనూ వేస్తే లోపల చిల్లర ఉంటుంది, ఎప్పుడైనా చిల్లర కావాలంటే అది తీసుకుంటారు అన్నమాట. హుండీలని ఉండేవి చూసారా, చిన్న మట్టి కుండల్లాంటివి. పొదుపు చేయటం అంటారు దాన్ని, దాచిపెట్టడం. ఈ దాచిపెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచి అలవాటు. ఈ దాచిపెట్టుకోవడం, పొదుపు చేయడం అనేటువంటిది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, బాగా సంపాదించుకున్నప్పుడు, మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు దాచిపెట్టుకోవాలి. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది తెలివిగల వాళ్ళ లక్షణం, తెలివిగల వాళ్ళ లక్షణం. అవతల వాళ్ళ దగ్గర పైసా అడగకుండా ఉన్నప్పుడు పొదుపు చేసుకుంటారు, దుబారా చేయకుండా, ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడుకుంటారు. ఆ పొదుపుగా వాడుకోవడం అనేది ఒక స్కిల్. పొదుపుగా వాడుకోవడం అనేది ఒక స్కిల్. ఇప్పుడు ఈ మన దేశంలో ఆర్థికంగా మనం నిలబడటానికి కారణం ఎవరో తెలుసా? గృహిణి అని చెప్పి చెప్తున్నారు. బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ దేశంలో ఎంత ఆర్థికంగా రిసెషన్ వచ్చినా కూడా, ప్రపంచం అంతా కూడా, మన దేశంలో మాత్రం ఆర్థికంగా దిగజారిపోకుండా ఉండడానికి కారణం, ఒకే ఒక కారణం చెప్తున్నారు, ఏంటంటే భారతదేశంలో గృహిణులు స్త్రీలు పొదుపు చేస్తున్నారట. వాళ్ళ పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం వాళ్ళు ఇవన్నీ పొదుపు చేయడం వలన ఈ దేశం ఆర్థికంగా పటిష్టంగా ఉన్నదని చెప్పి చాలా రీసెర్చ్ జరిగింది. అది సత్యం అని చెప్పి వాళ్ళు వెల్లడించారు చివరికి. అందుకని బంగారం కొనుక్కొని బంగారం ద్వారా, డిపాజిట్ల ద్వారా సేవ్ చేసి పెడుతుంటారన్నమాట. బాగుందండి, ఈ విషయం మాకు తెలుసు స్వామిని అంటారు. మీరు మీకు తెలిసిన విషయాన్ని మీకు తెలియని విషయాన్ని చెప్పాలి. నేను ఇప్పుడు ఎలాగైతే డబ్బులు దాచిపెట్టుకొని అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకుంటున్నారో, అదే విధంగా మన జీవితంలో కూడా మనం ఆనందంగా ఉంటాం. చాలా సార్లు అనేక విధాలైనటువంటి సుఖాలు వస్తూ ఉంటాయి మనకు. అప్పుడు ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించి పెట్టుకోవాలి, శాస్త్రం చదవాలి. అప్పుడు చదువుకున్న శాస్త్రాన్ని ఎప్పుడైనా మనకు దిగులు, చింత, బాధ, ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు, మనస్సు కష్టపడుతున్నప్పుడు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అది విషయం అర్థమైందా? అప్పుడు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మనకు ఈ కష్టాలు అనేవి తెలియవు. కనుక అన్ని చక్కగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందాలి, కష్టం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? ఈ కష్టాలన్నీ నావి కాదు, ఇవన్నీ శరీరానికి మనస్సుకు వస్తూనే ఉంటాయి, నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పగలుగుతాం అప్పుడు. అంతేగాని కష్టం వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం పొందలేము. చాలా మంది అడుగుతారు, వేదాంతం క్లాసుకి వెళుతున్నావా, గీతా క్లాసుగా ఏమిటి ప్రాబ్లం అని అడుగుతారు. ఏమన్నా కష్టాలు ఉంటేనే వేదాంతానికి క్లాసుకు వెళతారనే ఉద్దేశం ఉంది చాలా మందికి. లైఫ్ లో ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు గుడికి వెళుతున్నా కానీ, వేదాంతం దగ్గర చదువుతున్నా కానీ, ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు వెళ్తారు, లేకపోతే ఎందుకు వెళ్తారు అనుకుంటారు. చాలా నమ్మకాలన్నీ సరి అయినటివి కాకపోగా మనల్ని భ్రమలో పడేస్తాయి ఆలోచనలు. అన్ని చక్కగా ఉన్నప్పుడు శాస్త్రం చదవాలి. కష్టాలు ఉన్నప్పుడు ఏం ఎక్కుతుంది మనసుకి? ఎక్కదు కష్టం. అందుకని బాగా ఉన్నప్పుడే మనం వెళ్ళాలి క్లాస్. అలా వెళ్ళినప్పుడు మనకు అర్థం అవుతుంది. అందుకని ఇప్పటి నుంచే, ఎందుకంటే ఇంకా జుట్టే నెరవలేదు కదా, నీకు ఎందుకు క్లాసు అని అంటే, జుట్టు నెరిసిన తర్వాత ఏముంది, జుట్టు నెరవక ముందే చేర్చి పెట్టుకోవాలి జ్ఞానాన్ని. ఆ విధంగా అన్నమాట. ఇక్కడ యో మాం పశ్యతి సర్వత్ర, ఈ శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవన్నీ. యహ ఎవరైతే మాం నన్ను సర్వత్ర పశ్యతి అంతటా చూస్తాడో, అంతటా నన్ను తెలుసుకుంటాడో, ఆత్మగా సర్వత్ర అంతటా అంటే అన్ని జీవరాశులలో, సర్వత్ర అంటే అంతటా, అంతటా అంటే అన్ని జీవరాశులలో. అన్ని జీవరాశులు అంటే ఆ బ్రహ్మ పిపీలికాంత, ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు. త్యాగరాజులు వారు పాడారు కదా, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అంతా పరమాత్మే ఉన్నాడు. సర్వత్ర మాం యహ పశ్యతి, మళ్ళీ సర్వంచ మై పశ్యతి, ఇందాక చెప్పినటువంటి శ్లోకం మొదట్లయినే మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ లో చెప్తున్నారు, ఇంకొక వర్డ్స్ డిఫరెంట్ వర్డ్స్. సర్వంచ మై పశ్యతి, అన్ని నాయందే ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారు. మయి అంటే నాయందు, సర్వంచ అన్ని అంత నాయందే ఉన్నది, అంతా నాయందే ఉన్నాయి అని అవగ్రహిస్తారో, అంతటా ఎవరైతే నన్ను చూస్తారో, అన్ని నాయందు ఎవరు చూస్తారో. ఈ కృష్ణుడి లాంగ్వేజ్ అర్థం కావాలంటే కృష్ణుడి హృదయాన్ని తెలుసుకోవాలి మనం. ఇక్కడ కృష్ణుడు అన్నింటిలో నన్ను ఎవరు చూస్తారో, ఎవరైతే నాలో అన్ని చూస్తారో అని అంటే ఏ కృష్ణుడు? ద్వారకా కృష్ణుడా, వసుదేవ కృష్ణుడా, దేవకీ పుత్రుడా అంటే కాదు. వాసుదేవ అంటే వసతి, ఆత్మరూపంగా సత్రూపంగా ఎవరైతే ఉంటారో అన్ని హృదయాలలో. వాసుచ్చ అసౌ దేవశ్చ సద్రూపేణ చిద్రూపేణ. వాసు అంటే సద్రూపం, దేవ అంటే చిద్రూపం, ప్రకాశం చైతన్యం. వసతి వాసుచ్చ వసతి, ఎవరైతే తెలుసుకుంటారో ఆయన వాసుదేవుడు. కానీ ఈ వాసుదేవుడు అంటే మామూలుగా ఏమనుకుంటారు అందరూ, నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ, వసుదేవ పుత్రుడు వాసుదేవుడు అనుకుంటారు. రామరాయ కవి అని ఒక ఆయన తెలుగు ఆయన, ఈ యొక్క వాసుదేవుడికి ఆయన వ్యాఖ్యానం చేస్తారన్నమాట. ఈ వ్యాఖ్యానం వాసుశ్చ అసౌ దేవశ్చ, వాసు అంటే సత్తా, దేవ అంటే చైతన్యం. సో సత్తు చిత్తు, ఎవరైతే అన్నింటిలో సత్తుని చిత్తుని చూస్తారో, అన్ని ఈ సత్తు చిత్తులోనే ఉన్నాయని ఎవరైతే చూస్తారో అది నిజమైన వాసుదేవుడు, ఆయన ఆత్మస్వరూపం అది అని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుందండి, ఎలా తెలుస్తుందని అడగకూడదు, వింటూ ఉండడమే శాస్త్రం. తెలిసే వరకు, అర్థమయ్యే వరకు వింటూనే ఉండాలి. ఎంతకాలం అని అడగద్దు, వింటూనే ఉండాలి. జ్ఞానం వచ్చే వరకు వినాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం అస్మిన్ హరిద్రా కుంకుమే మహాగణపతి ఆవాహయామి ఇక్కడ పెట్టి ఆ వినాయకుణ్ణి హరిద్రా కుంకుమలో పెట్టి ఆయన పూజ చేస్తాం. ఆవాహయామి పుష్పై పూజయామి యథాస్థానం ప్రతిష్టాపయామి, మళ్ళీ వెనక్కి పంపిస్తాం. మనం అనుకునే దేవుడు ఆ దేవుడు, ఆయన నిజస్వరూపం అది కాదు. అదేవిధంగా సంధ్యావందనం చేసేవాళ్ళు కూడా ఒక మంత్రం చదువుతారు. ఏమిటంటే ఆ మంత్రం చేసేవాళ్ళకి లేకపోతే తెలియదు అనుకోండి, ఉత్తమే శిఖరే భూమ్యాం, శిఖరే దేవి, దేవి భూమ్యాం పర్వతే మూర్ధని అని చదివి గాయత్రీం ఆవాహయామి సావిత్రీం ఆవాహయామి, తర్వాత గచ్చ దేవి యథా సుఖం అని పంపిస్తారు. ఇది పూజలు చేసేవాళ్ళ పద్ధతి, ఆవాహనం చేయటం పంపించడం. ఆవాహనం చేసిన తర్వాత పూజ చేస్తాం. ఏం చేస్తాం? వస్త్రం సమర్పయామి, అక్షతాం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాం సమర్పయామి, వస్త్రం కూడా అక్షతాం సమర్పయామి, అన్నిటికీ అక్షంతలే. నైవేద్యం సమర్పయామి అక్షింతలు, పుష్పాన్ని సమర్పయామంటే అక్షింతలు అక్షత, అట్లాంటి పూజ మనం చేసేది. ఆ పరమాత్ముడు శుద్ధ స్వరూపుడు, ఆయనకి పాద్యం అర్ఘ్యం ఎందుకు చేస్తున్నాం కదా మనం? ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, ఆయనకి ఆకలి అవుతుందని చెప్పి అన్నం పెట్టి, ఎంతకాలం ఇట్లాంటి పూజ చేస్తూనే ఉంటామంటే కృష్ణుడు అంటాడు, వీళ్ళందరూ నన్ను మూఢులు, మానుషీం తను ఆశ్రితం అంటున్నారు. నేను ఈ మనుషుణ్ణి అని చెప్పి అనుకుంటున్నాను అర్జున, వీళ్ళు తెలుసుకోవడం లేదు నన్ను. అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునుడితో. అసలు నా నిజస్వరూపం తెలుసుకోవడం లేదు వీళ్ళు, అందుకనే శంకరాచార్యులు ఒక పరా పూజ అని రాశారు. ఇది షోడశోపచార పూజ కాదు, షోడశ అపచార పూజ అని చెప్పి ఆయనే చివరికి, అంతటా ఉన్న నీకు నేను ఎక్కడ వస్త్రాన్ని ఇస్తాను, శుద్ధమైనటువంటి నీకు నేను పాద్యం అర్ఘ్యం ఇవ్వడం ఏమిటి, నీకు ఆకలి అవి దాహం లేని వాడికి నేను నైవేద్యం పెట్టడం ఏమిటి, నన్ను క్షమించవలసింది అని చెప్పి ప్రార్థన. అది అది పరాకాష్ట, పరా పూజ అంటారు దాన్ని. అలాంటి పూజ చేసేవారు. పరమాత్ముడు అంతటా వ్యాపిస్తే ఆయనకు ఆసనం సమర్పయామి ఇక్కడ కూర్చో అంటున్నాం. ఆయన అంతటా ఉంటే ఆయనకు ఆసనం ఏమిటి, అన్ని ఆయనలోనే ఉన్నాయి, ఆయన ఆసనమే ఉన్నాడు అన్నింటికి. ఆయన ఆయన ఒక ఆసనం లాగా అన్ని ఆయన మీద రెస్ట్ అయి ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, నీకు ఆసనం ఇస్తాను కూర్చో అంటున్నాం మనం అని నేను పెద్ద భక్తుడు అని చెప్పి చెప్పుకుంటున్నాం. అంటే మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళమో నిర్ణయం చేసుకుంటున్నాం మనం భగవంతుడి ముందు. కానీ ఈ సంగతి తెలుసుకోవడానికి కృష్ణ పరమాత్మని పదాలు వినాలి. యోమాం సర్వత్ర పశ్యతి సర్వం చ మై పశ్యతి, ఎవరైతే నా యందు అన్ని చూస్తారు, అన్ని అన్నింటి యందు నన్ను చూస్తారు అంటే ఎలా చూస్తారు. అందుకని ఈ లైన్ పట్టుకొని చాలా మంది నేను అందుకే అన్నింటిలో కృష్ణుడినే చూస్తానంట, అన్నింటిలో కృష్ణుడినే చూస్తాను, అంతా కృష్ణమయం. శివభక్తుడు వచ్చి నేను అన్నింటిలో శివుణ్ణే చూస్తాను, దేవి భక్తుడు వచ్చి నేను అన్నింటిలో దేవినే చూస్తాను అంటాడు. ఇప్పుడు దేవియా దేవుడు, శివుడా దేవుడు, కృష్ణుడా దేవుడు, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అసలు, అదొక కన్ఫ్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఈ అంతటా నన్ను చూస్తారు అని అంటే అర్థం ఏమిటి, కృష్ణుడు ద్వాపర యుగంలోనే ఉన్నాడు, రాముల వారు త్రేతాయుగం, కనుక ఆ యుగాల్లో వాళ్ళు ఆ టైంకు పుట్టారు, ఆ టైం తర్వాత వాళ్ళు అవతారాన్ని చాలించారు, అది శాశ్వతం కాదు. కానీ నన్ను ఎప్పుడు అన్నింటి ఎందు చూస్తారు అన్నాడు, ఇప్పుడు చూడాలి, ఇక్కడ చూడాలి, అన్నింటి ఎందు చూడాలి అన్నాడు. అన్నింటి ఎందు చూడాలంటే సత్తారూపం చిత్తరూపంలో నేను గ్రహించాలి ఆ చైతన్యం. ఇప్పుడు మన శరీరంలో మీరు ఇట్లా కొంచెం గిచ్చితే ఆ చేతనం తెలుస్తున్నదా, తెలుస్తుందా, గిచ్చి చూసుకోండి, లేకపోతే తెలియకపోతే ఆ చేతనత్వమే ఆత్మ, అదే బ్రహ్మం. ఆ స్పర్శ తెలుస్తున్న చూస్తారా, అది ఆత్మ. ఇందులో చేతనంగా వ్యక్తమవుతున్నాడు ఎక్కువగా. ఈ వస్తువులలో మనం చూసే ఇప్పుడు ఈ వస్తువులన్నీ జడ పదార్థాలలో సత్తుగా వ్యక్తమవుతున్నాడు. ఉన్నది ఉన్నది ఉన్నది, ఆ ఉన్నది ఉన్నదిగా వ్యక్తం అవటమే సర్వత్ర మయి సత్తు పచ్చతి, అంతటా సత్తుగా నన్ను గ్రహిస్తాడో జీవరాశుల్లో చిత్తుగా కూడా గ్రహిస్తాడు. సత్తే చిత్తు, చిత్తే సత్తు. ఉన్నవాడు తెలుసుకుంటాడా, లేనివాడు తెలుసుకుంటాడా ఈ స్పర్శ? ఈ స్పర్శ ఉన్నవాడు తెలుసుకుంటాడు. ఉండడం అంటే ఉనికి, ఉనికి అంటే సత్తు, కనుక సత్తే చిత్తు, చిత్తే సత్తు. ఎన్నిసార్లు చెప్పారు స్వామిని సత్తు చిత్తు చిత్తు సత్తు, చెప్పినా అర్థం కావడం లేదే. అందుకని పిండిన రుబ్బిన పిండిని మళ్ళీ రుబ్బుతూ ఉంటాం. రుబ్బిన పిండిని రుబ్బడం ఎందుకంటే అది బాగా మెత్తగా ఉంటే సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ. ఆ విధంగానే ఇక్కడ చెప్పిందే చెప్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ. విసుగు పుట్టినా సరే స్టూడెంట్కి, ఆ చెప్పిందే కదా, తెలిసిందే కదా అంటే అనుకోని అనుకున్నా సరే, ఆ స్వామిని అప్పుడు చెప్పినప్పుడు అర్థం కాలేదండి, ఇవాళ అర్థం అవుతుంది, అందుకే చెప్పాను, అర్థమైందే. అందుకని టీచర్కి అలుపు లేకుండా చెప్తూనే ఉండాలి, అలసిపోకూడదు. టీచర్ చెప్పడానికి ఎందుకులే, చెప్పిందే కదా మళ్ళీ చెప్పడం అన్నది. ఉపనిషత్తే చెప్పింది చెప్తూ ఉంటుంది, కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది చెప్తుంటాడు. ఎందుకంటే ఒకసారి చెప్తే వినరు వీళ్ళు, రెండోసారి వినరు, ఇంటి దగ్గర ఎక్కడో ఉంటుంది మనస్సు. అందుకని 10 సార్లు చెప్తే కనీసం 10 సార్లు ఒకసారి వినకుండా పోతాడా అని అట్లా అన్నమాట, అర్థమవుతుంది అనే ఉద్దేశంతో. కనుక అటువంటి వ్యక్తి నా నుంచి ఎప్పుడు తస్య అహం న ప్రణశ్యాను, అతనికి నేను ఎప్పుడు ప్రణశ్య, నష్ అంటే అదర్శనం, ఇక్కడ నష్ అంటే అదర్శనం, ప్రణష్ అంటే కనపడకుండా పోవటం. తస్య అతనికి, అహం నేను, న ప్రణశ్యాను అతనికి నేను కనపడకుండా పోవడం అనేది లేదు. త్యాగరాజుల వారు రాముల వారిని చూశారు, కనపడకుండా పోయినాడు ఆయన. మీరాబాయి కృష్ణుణ్ణి చూసింది, మళ్ళీ ఆయన కనపడకుండా పోయినాడు. గోపికలు కూడా కృష్ణుణ్ణి చూశారు, గోపిగా గీతం పాడారు, ఆయన మళ్ళీ కనపడకుండా పోయినాడు, మళ్ళీ ఏడ్చారు వీళ్ళందరూ. ఇక్కడ ఏమవుతున్నాడు కృష్ణ పరమాత్మ, నేను ఆ భక్తుడి నుంచి ఆ జ్ఞాని నుంచి దూరంగా వెళ్ళలేను, కనపడకుండా పోలేను. తస్య అతనికి, ఆ నిధిధ్యాసన చేస్తున్నటువంటి వేదాంతం చదివినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి, తస్య అహం నేను న ప్రణశ్యామి, నేను కనపడకుండా పోవడం అనేది ఉండదు అతనికి. నష్ట అంటే అదర్శనం, నాశం, అదర్శనం. ప్రణశ్యామి, న ప్రణశ్యామి అంటే నేను కనపడకుండా పోను, అంటే ఎప్పుడూ ఉంటూనే ఉంటాను. అంతేకాదు అతను నాకు కనపడకుండా పోవడం అనేది లేదు. తర్వాత చూడండి, సత్యమే న ప్రణశ్యతి, అతను నాకు అదర్శనం కావడం ఉండదు, అతను నాకు కనపడకుండా పోవడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన్ని చూస్తున్నాం, టెలిస్కోప్ పెట్టుకొని మైక్రోస్కోప్ పెట్టుకొని కాదు. ఆ జ్ఞాని తాను సత్తు చిత్తని తెలుసుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు, హే అర్జున, నేను సత్తు చిత్తు, నా స్వరూపం. ఆ జ్ఞాని తనను తాను సత్తు చిత్తని తెలుసుకున్న తర్వాత నేను అతనికి లేకుండా ఎట్లా పోతాను? నేను సత్తు చిత్తే కనుక అతను నా దగ్గర నుంచి దూరంగా పోవడం అనేది కూడా లేదు అర్జున. ఇప్పుడు దేవుడి కోసం తపించాలా? దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి ధ్యానం చేస్తూ కూర్చొని ఆయన దర్శనం కోసం ప్రయత్నం చేయాలా? అందుగలడు ఇందు లేడని సందేహము వలది చక్రి సర్వోపగతుడు ఎందెందు చూసి వెతికిన సత్తు చిత్తు రూపంలో అందందే గలడు అని చేర్చా నేను. అది ఆ ఉద్దేశం ఆ శ్లోకంలో. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని సందేహం వద్దు నాన్నగారు అన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో, తండ్రితో. ఇందుగలడు అందు లేడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ లేడు, సందేహం వద్దు అట్లా. ఎందెందు చూచి వెతకిన, ఎక్కడెక్కడ చూసి ఎక్కడెక్కడ వెతికితే అందందే గలడు. మీరే చెప్పండి ఇప్పుడు అక్కడక్కడే ఉన్నాడంటే ఏ రూపంగా ఉండి ఉండాలి? ఒకటే మార్గం, సత్తుగా ఉండి ఉండాలి, చిత్తుగా ఉండి ఉండాలి, అంతే. అర్థమైందా? అది సత్యమే న ప్రణశ్యతి అహం తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్య, అతను నాకు అదర్శనం కావడం ఉండదు, నేను అతనికి అదర్శనం కావడం ఉండదు. అంటే చూడకుండా పోవడం ఉండదు, మేమిద్దరం ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటాం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మేమిద్దరం ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటాం, మాకు ఈమెయిల్ బ్రేక్ అవ్వడం లేదు, ఎస్ఎంఎస్ బ్రేక్ అవ్వడం లేదు, ఫోన్ పనిచేయకపోవడం ఉండదు, మేము ఎప్పుడు ఎవరు కాంటాక్ట్. ఎంతటి గొప్ప విషయం చూడండి. ఇప్పుడు భగవంతుడు ఎంత దూరంగా ఉన్నాడు మీరే చెప్పండి. తెలుసుకుంటే దూరం లేదు, తెలుసుకోకపోతే ఎంతో దూరం. చిన్నప్పుడు పాట పాడాం, ఎంతెంత దూరం, కొంచెం కొంచెం దూరం, ఎంతెంత దూరం అని చెప్పి చిన్నప్పుడు ఆట ఒకటి, భుజాల మీ చేతులు పట్టుకొని ఎంతెంత దూరం, కొంచెం కొంచెం దూరం, ఇట్లాంటి ఆటలు ఆడేవాళ్ళం. ఇప్పుడు భగవంతుడు ఎంత దూరంలో ఉన్నాడు మనకి చెప్పండి మీరు. ఆయన ఆత్మస్వరూపంగా ఎంత దూరంలో ఉన్నాడు? దూరమా? అసలు నా స్వరూపమే ఆయన స్వరూపం, ఆయనే నేను, నేనే ఆయన. ఈ శరీరం మనసు కాదు, ఆ ఉనికి ఎరుక ఆయన స్వరూపం, నా ఉనికి ఎరుక నా స్వరూపం కనుక, ఉనికి ఎరుక ఒక్కటే కనుక ఆయనే నేను, నేనే ఆయన. జీవాత్మయే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ. ఇంకా నాకెప్పుడండి మోక్షం వచ్చేదని మళ్ళీ అడిగితే ముట్టికి ఆయన. ఇంత తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను అనేది చైతన్యం, ఉన్నాను అనేది ఎరుక, నేను అనేది చైతన్యం, ఉన్నాను అనేది ఉనికి, ఆ సత్తు చిత్తు నేను ఉన్నానే బ్రహ్మమని తెలుసుకోవడమే మోక్షం. వేరే మోక్షం ఎందుకు కావాలి నీకు? ఇంకేమిటి మోక్షం అంటే? పరమార్థానంద స్వామిజీ అంటారు, బంగారం ఉంగరం పెట్టుకుని ముట్టికాయ వేస్తానంటారు ఆయన. మోదరం అంటారు చూసారా, ఉంగరం పెట్టుకుని వేస్తే ఇంకా గట్టిగా తగులుతుంది, అట్లాంటి మొట్టికాయ వేస్తానంటారు. అట్ట కనుక అడిగితే అన్న కృష్ణ పరమాత్మ, తస్యాహం న ప్రణశ్యామి సత్యమే న ప్రణశ్య, ఆయనే నేను, నేనే ఆయన అన్నారు కృష్ణ పరమాత్మ. ఇట్లా వేదాంతం చెప్తే ఎంత తప్పండి, దేవుడు నేను ఎట్లవుతాం, ఒకటవుతాం? దేవుడు అంటే ఎవరక్కడ? ఏక రూపం చెప్పాలా మనం? ఆయన అసలు రూపం సత్తు చిత్తు, అది నేనని చెప్పాం. కానీ శరీరం మనం భగవంతుడు ఈశ్వరుణ్ణి కాలేము, శరీర దృష్టితో ఎప్పుడు నేను ఈశ్వరుణ్ణి కాలేను. ఆత్మదృష్టితో మాత్రమే. అందుకనే హనుమంతుల వాళ్ళు తలుచుకోవాలి ఉదయాన్నే. శ్లోకం చదువుతున్నారా? బయట చేశారా? చేస్తే చదవండి నాతో పాటు.
దేహ బుద్ధ్యాతు దాసోహం జీవ బుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇతి మే నిశ్చితామతి.
ఇంకా బయహాటి కాలా మీకు. రోజు ఈ శ్లోకం ఉదయాన్నే లేవగానే చదవాలి. దేహబుద్ధ్యాతు దాసోహం, నమస్కారం చేస్తాం. శరీరాన్ని ఇచ్చినందుకు, తల్లిదండ్రులను ఇచ్చినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు నమస్కారం దేవుడికి. దేహబుద్ధ్యా దాసోహం జీవబుద్ధ్యాతు త్వదంశక, నేను నీ నుంచే వచ్చాను. అలా సముద్రం నుంచి వచ్చినట్లుగా ఆ పరమాత్మ నుంచే నేను జీవాత్మని ఇక్కడ వ్యక్తమవుతున్నాను. జీవబుద్ధ్యాతు త్వదంశక. మళ్ళీ ఏమన్నారు హనుమంతుల వారు? ఆత్మబుద్ధ్యాతు, ఆత్మబుద్ధితో ఆలోచిస్తే నువ్వే నేను, నేనే నువ్వు అన్నాడు హనుమంతుల వారు. ద్వైతము చెప్పాడు, విశిష్టాద్వైతము చెప్పాడు, అద్వైతము చెప్పాడు ఒక్క శ్లోకంలో. అందుకే హనుమంతుల వారిని పూజించాలి అనేది. నేను గారెలు చేస్తారు, తోనపాకల మాల వేస్తారు, గాని గారెల మాలలు వేస్తారు హనుమంతుల వారికి? ఒక్క ఈ శ్లోకం చదివితే హనుమంతుల వారు చెప్పినటువంటి జ్ఞానం శ్లోకం ఇది. అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అందులో. నెక్స్ట్ టైం చదివేటప్పుడు నాతో పాటు గడగడ చదవాలి అందరూ. తర్వాత శ్లోకం, ఈ శ్లోకాలు రోజు కంఠస్థం చేసి నిధిధ్యాసనంలో చెప్పాలి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. తర్వాత ఇదే శ్లోకం మంచి 30వ శ్లోకం, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి సత్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. ఏమి శ్లోకం అసలు ఆ శ్లోకం! ఇట్లాంటి శ్లోకం చదివామంటే జన్మ జన్మ జన్మల పుణ్యం అది. అది ఈ శ్లోకం చదవడం గాని, వినడం గాని, చెప్పడం గాని చేస్తే దీన్ని మించిన పుణ్యం లేదు ప్రపంచంలో. అంత అదృష్టం అన్నమాట వాళ్ళ వాళ్ళ అదృష్టమే అదృష్టం. వాళ్ళు ఎవరు? మనమే. వాళ్ళు ఎంత అదృష్టం 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 అంది. నెక్స్ట్ శ్లోకం 31. అదే కృష్ణ పరమాత్మ రెవెల్ అవుతున్నారు, ఆయన ఆనందిస్తున్నాడు ఆ చెప్పుకోవడంలో. చూడండి, ఆయన ధైర్యంగా భగవంతుడే వచ్చి చెప్తూ ఉంటే మాత్రం మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఆయనంతటా ఆయన వచ్చి చెప్తున్నాడు, అతను నా నుంచి వేరు కాదు ఆ జ్ఞాని, ఆ జ్ఞాని నుంచి నేను వేరు కాదు అంటుంటే మనం మాత్రం ఏడుస్తూనే ఉంటారు, దిగులు పడుతూనే ఉంటారు. ఎందుకురా దిగులు పడద్దు అంటే, ఆయనే జీవాత్మే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ అని చెప్పినప్పుడు నాకేంటి భయం చెప్పడానికి? అవును కృష్ణ, నువ్వు చెప్పింది కరెక్టే, నీ పార్టీయే నేను అని చెప్పొద్దు మనం. భక్తిట, కృష్ణుడు భక్తిట. ఏం భక్తి? ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోకపోతే అది భక్తే కాదు. ఇది భక్తి అంటే నిజమైన భక్తి. ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇదే నిజమైన భక్తి అని. అందుకని చిన్నప్పుడు అన్ని కథలు చెప్పేవాళ్ళు, మన చేత చదివించేవాళ్ళు. ఒక జ్ఞాని గుడికి వెళ్ళి గుళ్ళో అక్కడ పడుకున్నాడు. పడుకుంటే పొద్దున్నే పూజారి వచ్చాడు. వచ్చి ఈ జ్ఞాని కాళ్ళు దేవుడి వైపు పెట్టున్నాయి. ఆ దేవుడి విగ్రహం ఉంటుంది చూసారా, అటువైపు పెట్టున్నాయి కాళ్ళు. పెడితే ఆ పూజారి వచ్చి కోపంతో కాళ్ళు ఇటు బుర్రను తిప్పేశాడు. అటు తిప్పితే అటు కనపడ్డాడు దేవుడు, ఆ విగ్రహం అక్కడ కనపడింది. మళ్ళీ అటు నుంచి ఇటు తిప్పాడు, తిప్పితే ఇక్కడ కనపడుతున్నాడు దేవుడు, అన్ని చోట్ల కనపడుతున్నాడు అన్న. అప్పుడు ఆ జ్ఞాని అన్నాడు, దేవుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడని చెప్పి నీకు బుద్ధి చెప్పడానికే ఇట్లా చేశాడు దేవుడు. నువ్వు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, ఎటువైపు పెట్టేది నేను కాళ్ళు, అంతటా ఉన్నాడు ఆయన అని ఇట్లాంటి కథలు మనకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. విన్నారు కదా, ఈ కథ వినని వాళ్ళు ఎవరు లేరు కదా. ఆ కథ చెప్పితే తర్వాత భగవద్గీత క్లాసుకు వస్తే ఈ శ్లోకం అర్థమవుతుంది వీళ్ళకి. ఇప్పుడు ఆ కథ ఈ శ్లోకానికి మీరు కనెక్ట్ చేసుకోవాలి. అంతటా ఉన్నాడు ఆయన చెప్పడం కోసం ఆ కథ. ఆ చిన్న వయసులో ఇది చెప్పితే అర్థం కాదు, ఇప్పుడే అర్థం కావడం లేదు, అప్పుడేం అర్థమవుతుంది కనుక ఏమిటి. తర్వాత శ్లోకం చదవాలి అని ఈ భక్తి అనే విషయాన్ని 7వ అధ్యాయంలో చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ ఎలాబొరేట్ గా. ఇప్పుడు కూడికే సంక్షేపంగా చెప్తున్నారన్నమాట, అదే నిజమైన భక్తి అని. ఒక శ్లోకం మనకు అర్థమైతే, అవజానంతి మా మూఢాహ మానుషీం తను మాశ్రితం. మూఢులైన వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను ఈ మనిషి శరీరాన్ని అనుకుంటున్నారు వాళ్ళు. పరంభావం అజానంత, నా యొక్క పరంభావం అంటే ఆత్మస్వరూపాన్ని అజానంతగా తెలుసుకోకుండా పరంభావం అజానంత ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి కృష్ణుడు అంటూ ఉంటే, భగవద్గీత అర్థం చేసుకుంటేనే కదా పుణ్యం వస్తుందని చెప్పి ఆ పుస్తకానికి అసలు నాలుగు పూలు వేసి పెడతాను దేవుడు పూజలో పెట్టుకొని. చదివితేగా సరిగ్గా చదవలసిన విధంగా చదివితే కదా. ఏమండి చదువుతున్నామండి, మీ క్లాసుకు వస్తున్నామండి, మేము వింటున్నామండి, విన్నా కూడా అర్థం కావడం లేదండి. ఎందుకండి అంటే అహంకారం ఇంకా పరిపక్వం కాలేదు. ఆ అహంకారం అనేది ఆయన పాదాల ముందు మనం అలా పెట్టేస్తే నేను అనేటటువంటి భావనని ఆయన పాదాల ముందు పెట్టేసే పెట్టిన రోజు నీకు ఆ కృష్ణ పరమాత్మ అర్థమయ్యేటట్లు చేస్తాడు. అది విషయం. దీన్ని అన్ఫోల్డ్మెంట్ అంటారు. అన్ఫోల్డ్మెంట్ అంతవరకు మనకు పోదు. ఎన్ని విన్నా ఎన్ని శాస్త్రాలు విన్నా నేను అనేదాన్ని ఆ అహంభావాన్ని నేను అనేదాన్ని వదిలిపెట్టనంత వరకు నీకు క్లారిటీ రాదు. ఇది పరమ సత్యం. అది ఎట్లా అండి వదిలిపెట్టేది అన్నాడు. అది ఎట్లా వదిలిపెట్టాలో అది నీకే తెలుస్తుంది తర్వాత చిన్న చిన్నగా వింటూ ఉండు. శాస్త్రం వింటూ ఉంటే తెలుస్తుంది. తర్వాత 31వ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. ఎప్పుడైతే మనం ఇట్లా వేదాంతం క్లాసులకు వచ్చి మనం ఎక్కువ శాస్త్రాన్ని చదువుతూ ఉంటామో నేచురల్ గా మనం ఏకరూప పూజ ఈ ఉపాసనలు ఇవన్నీ తగ్గిపోతాయి. మనం అసలైన విషయం మీద మనసు పెడుతున్నప్పుడు వాటికి వీటికి సమయాన్ని ఇవ్వాలంటే ఎక్కడ సరిపోతుంది? అన్ని కర్మలు చేస్తూ గుళ్ళు తిరుగుతూ గోపురాలు తిరుగుతూ ఉపవాసాలు చేస్తూ స్నానాలు చేస్తూ నదుల్లో మునుగుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కడ చదువుతాం? చదవలేం కదా. అందుకని నేచురల్ గా మనం ఆ సమయాన్ని దీనికి ఇస్తూ ఉన్నప్పుడు తగ్గిపోతుంది. అందుకని పూజలు దీపారాధనలు ఏమి ఉండవు. అందుకని సన్యాసి అయిన వాళ్ళకి ఒరిజినల్ గా ఏ పూజ ఉండదు, ఏ ధ్యానము ఉండదు, ఏమి అవసరం లేదు వాళ్ళకి. సన్యాసం తీసుకున్నామంటేనే అర్థం అది. వాళ్ళకి పూజలు చేయకూడదు, అసలు చేయవలసిన పని లేదు. ఎందుకంటే పూజ చేస్తున్నానంటే నేను దేవుణ్ణి వేరుగా చూస్తున్నాను అని అర్థం. ఇంకా కనుక ఆత్మ పూజలో ఉంటాడు సన్యాసి. ఈ మఠాల్లో వీళ్ళందరూ చూడండి పూజలు చేస్తూ ఉంటారు, ఉదయం పూజ, మధ్యాహ్నం పూజ, సాయంత్రం పూజ. మఠాలంటే భక్తులు వస్తూ ఉంటారు, భక్తుల కోసం తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి కనుక అక్కడ పూజ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా సన్యాసి అనేవాడు పూజ చేయకూడదు శాస్త్రం ప్రకారం. ఎందుకంటే కర్మలన్నీ వదిలిపెట్టిన తర్వాత ఆత్మస్వరూపాన్ని తానని గ్రహిస్తున్నప్పుడు ఏకరూపం విశ్వరూపం ఇట్లాంటివన్నీ పూజలు అనేవి అర్థం లేనటువంటివి. వాళ్ళందరూ చేస్తున్నారంటే లోక సంగ్రహం కోసం చేస్తున్నారు, కానీ వాళ్ళ కోసం చేయడం లేదు. కానీ పిచ్చి భక్తులు ఏమనుకుంటారంటే ఈ స్వామిని వారు ఎక్కడ పూజలే ఉండవు, ప్రసాదాలు ఉండవు, దీపారాధనలు ఉండవు. ఈ సన్యాసులు ఎక్కువ మంది సన్యాసులు పూజలు పునస్కారాలు చేయరు. ఏవో మఠాల్లో ఉన్నవాళ్ళు చేస్తారు కానీ ఎవరు చేయరు. ఇట్లా ఉంటే వీళ్ళు భక్తి లేదు వీళ్ళకి అనుకుంటారు. ఈ సన్యాసులు స్వార్థపరులు, బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి కుటుంబం లేకుండా వివాహం ఇవన్నీ లేకుండా స్వార్థంగా వాళ్ళ కోసమే ఇట్లా చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. నిజంగా మాట్లాడితే ఒక కుటుంబాన్ని వదిలిపెట్టి అన్ని కుటుంబాలు తనవిగా భావించేవాడు సన్యాసి. ఒక ఇంటిని తనది ఇంటిగా భావించకుండా ప్రపంచం అంతా కూడా నా ఇల్లే అని భావించేవాడు సన్యాసి. ఒక వ్యక్తి నాకు కావాలి, నా ప్రేమ నాకు అనే స్వార్థం లేకుండా అందరికీ ప్రేమను పంచేవాడు సన్యాసి. అది సన్యాసిని, అది సన్యాసం అంటే వసుధైవ కుటుంబకం అన్నారు. అటువంటి సన్యాసి ఉదార చరితానాంస్తు వసుధైవ కుటుంబకం కుటుంబకం అంటారు. అహం నిజ పరో వేత్తి గణనాం లఘుచేతసాం. లఘుచేతసాం అంటే సంకుచితమైన మనస్సు గల వాళ్ళకి ఎప్పుడు ఇలా ఆలోచన ఉంటుంది, నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు, అహం మమ, అహం పరహ ఇది లఘు చేతసాం గణనాం లఘు చేతసాం ఉదార చరితానాంసు ఉదార చరితం కలిగిన వాళ్ళు మహాత్ములు సన్యాసులైన వాళ్ళు గొప్పవాళ్ళు జ్ఞానులు శాస్త్రం చదివి జ్ఞానం పొందిన వాళ్ళు ఉదార చరితానాంసు వాళ్ళ కుటుంబం ఏమిటి తెలుసా వసుధైవ కుటుంబకం అన్నారు వసుధైవ కుటుంబకం వసుధ అంటే భూమి ఈ భూమిలో ఉన్న జీవరాశులు ఈ భూమి అంతా కూడా వాళ్ళ కుటుంబం ఎవరండి స్వార్థపరులు చెప్పండి ఇప్పుడు కనుక తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు జనం అందరి యొక్క బాధలను గ్రహించేవాడు ఆ కరుణామయుడు దయాస్వరూపుడు గురువు అందరి కోసం తాను తన కోసం అందరు కాదు తన అందరి కోసం తాను అలా ఉండేవాడు గురువు అలాంటిది నేర్పేదే వేదాంతం అంతేగాని స్వార్థం కోసం కాదు ఆత్మనో మోక్షార్థం నా మోక్షం నా కోసం కాదు జగత్ హితాయచ జగత్తు కోసం ఒక జ్ఞాని ఉంటే జగత్ అంత క్షేమంగా ఉంటుంది ఆ విషయం మనకు తెలియాలి అంటే మనం జ్ఞానులం కావాలి అప్పుడే తెలుస్తుంది లేకపోతే తెలియదు చూడటానికి అందరు హాయిగా సన్యాసం తీసుకుంటే బాగుండండి ఎందుకంటే భిక్ష పెడుతూ ఉంటారు దక్షిణలు ఇస్తూ ఉంటారు బాధ్యతలు ఉండవు హాయిగా ఉంటుంది అనుకుంటారు హాయిగా కాదు నీ దగ్గర మీద పెద్ద కుటుంబం ఉన్నదని తెలుసుకో పెద్ద భారం ఉంటుంది కానీ వాళ్ళకి భారం అనిపించదు ఎందుకని వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే అందరికి ఇష్టం అని వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏదైతే ఇష్టం లేదో అది అందరికి ఇష్టం కాదని కూడా వాళ్ళకి తెలుసు అందుకని అందరిలో వాళ్ళని చూసుకుంటారు వాళ్ళల్లో అందరినీ చూస్తారు అందుకని వాళ్ళు ఎవరిని బాధ పెట్టరు జ్ఞానులైన వాళ్ళు మహాత్ములు సన్యాసులు ఎవరిని బాధ పెట్టరు అభయ వ్రతం వాళ్ళు తీసుకున్నది అందరికీ భయం లేకుండా అభయాన్ని ఇచ్చేటటువంటి వ్రతం వాళ్ళు తీసుకున్నారు అందుకని ఈ యొక్క దేశంలో ఈ రోజుకి కూడా ఈ సంప్రదాయంలో మన సన్యాసులంటే ఎందుకు విలువిస్తారంటే కారణం దీని వలననే అంతేగాని ఊరికి కాషాయ వస్త్రానికి కాదు విలువనిచ్చేది వాళ్ళకో ఉన్నటువంటి ఆ వసుధైవ కుటుంబక భావన దయా స్వరూపత కరుణ ప్రేమ విశ్వం అంతా కూడా మనదే అనేటటువంటి ప్రేమ ఉండడం వలన మనం విలువనిస్తున్నాం కానీ అందుకని ఎప్పుడు ఎవరి యొక్క సన్యాసి యొక్క మూలాలను అడగకూడదు నదీ మూలం ఋషి మూలం అడగకూడదు మీ అమ్మగారు ఎక్కడుంటారు మీ నాన్నగారు ఎక్కడుంటారు మీ దేవుడు ఇట్లాంటివన్నీ అడగకూడదు నది ఎక్కడ పుట్టిందని కూడా అడగకూడదు నది మూలం ఎవరికి తెలియదు ఋషి మూలం కూడా ఎవరికి తెలియదు అందుకని ఎప్పుడు ఆ విచారణలు అవి చేయకూడదు బాగున్నారా కులాసాగా ఉన్నారా ఇట్లాంటివన్నీ కూడా అడగకూడదు యాక్చువల్ గా సన్యాసుల్ని ఎప్పుడు కూడా అటువంటివి కూడా అడగకూడదు అందుకని మన దగ్గర సన్యాసుల దగ్గర ఎక్కడ ఉండాలో కూడా మనం నేర్చుకోవాలి ముందు శాస్త్రంలో చెప్పబడింది కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు చూడండి మళ్ళీ సర్వభూతస్థం సర్వభూతస్థం అని చెప్తున్నారు చూడండి మళ్ళీ ఈ శ్లోకంలో కూడా సర్వభూత స్థితం యో మాం యహ మాం సర్వభూత స్థితం భజతి అంటే భక్తితో నన్ను ఆరాధిస్తాడో భజతి అంటే ఇక్కడ భజన చేయడం కాదు భక్తి నిజమైన భక్తి జ్ఞానీ భక్తి అని అర్థం జ్ఞానరూప భక్తి భజతి మాం ఎట్లా ఏకత్వం ఆస్థితః ఏకత్వం ఆస్థితః అంటే ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భజతి అంటే సమ్యక్ దర్శి యోగి యోగి అంటే సమ్యక్ దర్శి సరియైన జ్ఞానం కలిగినటువంటి ఆస్థితః అంటే ఎప్పుడు ఎలా ఉంటాడో మాం పశ్యతి అంటే నన్ను గౌరవించి నన్ను అభిమానించి ప్రేమతో నన్ను ఎప్పుడు ఈ కృష్ణ పరమాత్మ ఈ స్వరూపం ఇది అని చెప్పి తెలుసుకొని ఉంటాడో ఎటువంటి ద్వేషం లేకుండా భగవంతుని మీద ద్వేషం ఉండకూడదు మనకు అన్ని ఇచ్చినప్పుడు ఆయన్ని పూజించడం లేదా ఇవ్వకపోతే ఆయన కోపం వచ్చింది నా మీద భగవంతుడికి ఎందుకు కోపం వస్తుంది అసలు కోపమే రాదు మనకు అట్లాంటివన్నీ వచ్చేది ఆయనకేమి రావు భగవంతుడి కరుణ ఎప్పుడూ ఉన్నది మనకు ఎప్పుడు నమ్మకంతోనే ఉండాలి భగవంతుడి మీద సర్వభూతస్థితం అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి నన్ను వర్తతే అంటే మయి వర్తతే అతను ఎప్పుడు నా యందు ఉన్నాడు నిత్యముక్త సహ అతను ఎప్పుడు నిత్యముక్తుడే సర్వధా వర్తమానోపి సయోగి మై వర్తతే. అతను ఎట్లా ఉన్నా కూడా ప్యాంటు షూటు బూటు వేసుకున్నప్పటికీ, కాషాయ వస్త్రం వేసుకున్నప్పటికీ, చీర కట్టుకున్నప్పటికీ, లేకపోతే ఏ భాష అయినా, ఏ మతమైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, సర్వథా వర్తమానోపి, ఏ విధంగా అన్నా ఉండని, నేనేం పట్టించుకోను, ఆ జ్ఞాని ఎప్పుడు నాయందే ఉంటాడు అన్నాడు. అందుకని కుల అభిమానం, గోత్ర అభిమానం ఇట్లాంటివన్నీ వదిలిపెట్టాలి. మన యొక్క స్టేటస్లు, మన నాలెడ్జి, మన సర్టిఫికేట్లు, మన డిగ్రీలు అవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలి అంటే మనసు నుంచి అభిమానం వదిలిపెట్టాలి వాటి మీద. అలా వదిలిపెట్టినప్పుడు ఆ జ్ఞాని నా ఎందే ఉన్నాడు ఎప్పటికీ కూడా. ఎలా ఉంటే ఏముంది? మనం ఏమంటామంటే జ్ఞాని అంటే మోక్షం పొందాడు అంటే ఆయన మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, మన వైపు చూడకూడదు, నవ్వకూడదు, అట్లా ఉండాలి జ్ఞాని అనుకుంటాం మనం. మన భ్రమలు దొరికేటప్పటికే మనకు సరిపోతుంది. ఇంకా మనం తెలుసుకునేది ఎప్పుడు, మనం జ్ఞానం పొందేది ఎప్పుడు? అందుకని వినయం కావాలి మనిషికి ముందు. నేను ఇది పదే పదే చెప్తాను, మన అహంకారం పోవాలంటే ముందు ఒకటే మార్గం, నీ అహంకారం పోయినదే వ్యక్తం చెయ్యి ముందు. ఫిజికలైజేషన్ అంటారు స్వామీజీ. నీలో వినయం పెరగాలి అంటే నువ్వు ఫిజికల్ గా ముందు నమస్కారం చేయడం నేర్చుకో, పదే పదే చెయ్యి, వినయంగా మాట్లాడు. మొదట గర్వం లేకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. కనుక అక్కడ ఉంటాడు ఆయన, వింటూ ఉంటాడు అందులో కూడా అన్ని రూపాల్లో ఆయన. సో మనం ఆ పరమాత్ముని భక్తి నిజంగా మనలో ఊరిపోతే మనిషిలో నేను అనే అహంకారం తగ్గిపోవాలి. ఇట్ షుడ్ రిసీడ్. నేను నాదే అనే దాని గురించి మాట్లాడకూడదు, మనము అని మాట్లాడాలి. ఒకటే గుర్తు, ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు నేను అనే పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తే అంత అజ్ఞానం ఉంది, అంత అహంకారం ఉన్నది అని అర్థం. కనిపెట్టాలి. మాట్లాడేటప్పుడు ఒక గంట సేపు మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ నేను అనే పదం ఎక్కువ సార్లు ఉపయోగిస్తే అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ అని పరిచయం. మనము మనము అని మాట్లాడాడంటే విశాలత పెరిగింది మనస్సు అని అర్థం. గమనించండి అది. కనుక ఈ నేనులో నుంచి మనములోకి రావాలి. ఐ టు వి అంటారు. సర్వంచమై పశ్చత్, అతను నాయందే ఉన్నాడు ఎప్పటికీ. అతను ఏ ఎక్కడన్నా ఉండని, ఏ భాషన్నా మాట్లాడని, బ్రాహ్మణుడు కావచ్చు, వేరే కులం కావచ్చు, లేకపోతే వేరే భాష, వేరే దేశంలో ఉండవచ్చు, వేరే మతం కావచ్చు, ఐ డోంట్ బాదర్. ఎవరు అంటున్నారు? కృష్ణ. సర్వథా వర్తమానోపి అంటే పదం అంటే ఏమిటి తెలుసా అర్జున? అతను ఎట్లా ఉంటే నాకేంటి? ఆ జ్ఞాని ఉన్నాడు చూసావు, అతను నాలోనే ఉన్నాడు ఇప్పుడు, నేనే ఆయన అన్నాడు. ఈ వేషంతో ఎవరికి పని ఉంది? జ్ఞానం ముఖ్యం చూసారా. అందుకని ఫిజికలైజేషన్ అంటారు. ముందు మనం ఫిజికల్ గా శాస్త్రానికి సరెండర్ అయిపోవాలి, గురువుకు సరెండర్ అయిపోవాలి, నేను నాది మాది అని మర్చిపోవాలి. తమిళంలో చెప్తారు చూసారా, నామిరువర్ నమకిరువర్, మనిద్దరం మనకిద్దరు. వెనకటి రోజుల్లో, ఇప్పుడు కుటుంబ నియంత్రణ పెరిగి ఏమవుతుంది? నామిరువర్ నమకొరువర్, మనం ఇద్దరం మనకొక్కళ్ళు. అది పోయింది, అది పోతున్నది. నామిరువర్ నామే కొళందై, నమకేం కొళందై అన్న. మనమే పిల్లలు, మనకెందుకు పిల్లలు? మనిద్దరం చెప్పాను, ఇది చెప్పలే. మనమే పిల్లలం, మనకెందుకు పిల్లలు? అంటే అంత న్యూక్లియస్ అయిపోతున్నది అనమాట మనిషి తత్వం. పిల్లలు నీకోసం కాదు, ఈ ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం, ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ సత్యాన్ని, ఈ యొక్క సంస్కృతిని పెంచాలి. పోనీ వద్దనుకుంటావో ఓ 10 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకో, ఆ పిల్లల మూలంగా నువ్వు పెంచు, ఈ ధర్మాన్ని పెంచు, వ్యాప్తి చెయ్యి, ఏదో విధంగా చెయ్యి. శారదామాతకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? జగత్తంతా ఆమె పిల్లలే. అలా భావించింది ఆవిడ, అట్లన్నా ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటండి, ఒకే అబ్బాయి ఒకే అమ్మాయి ఇల్లంటే ఎవరో ఒకళ్ళే. అమెరికాలన్నా ఇద్దరు ముగ్గురిని అంటున్నారు. ఇక్కడ మరి ఇప్పుడు ఆ సాక్షి మహారాజ్ అని ఆయన ఒక ఈ చెప్పేటప్పటికీ ఆయన మీద షో కాదు నోటీస్ ఇచ్చారు చూడండి, అది వేరే. ఆయన చెప్పింది ఈ ఉద్దేశంతో చెప్పుంటారు, కానీ ఎట్లా అర్థం చేసుకుంటున్నారు చూసారా జనం? ఇక్కడ సెకండ్ డెలివరీ అంటే ఇక్కడ నుంచి అమెరికా పోడతారు, ఎవరు తల్లిదండ్రులు. ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అంటే ఈయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎంత అక్రమం చూసారా, అన్యాయం. పాపం కదూ ఇదంతా, నీకోసం ఆ పిల్లల్ని కనేది నువ్వు. 10 మందిని కంటే 10 చేతులు ఉన్నట్లే కదా, 10 మందిని కంటే 10 మంది కన్నవాడు బాగున్నారు. ఇప్పుడు ఒకళ్ళని కన్న వాళ్లే కష్టపడుతున్నారు, నిజమా కాదా? ఆరోగ్యంగా ఉన్నారు మీరందరూ కూడా, అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరు ఉన్నారు. మీ పిల్లలకి ఎవరున్నారు, ఉన్నారా లేరా అనేది సందేహం. ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎందుకు అనేది ఉండదు. కానీ మనుషులు అనేటువంటిది సామాజికంగా ఎదగడం కోసమే కుటుంబం కానీ స్వార్థంగా జీవించడం కోసం కాదు. సర్వథా వర్తమానోపి, అది అతను ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నాలోనే ఉంటాడు ఎప్పుడు అర్జున అని అర్థం. అందుకని జ్ఞాని ఇలా ఉండాలని చెప్పి మనం నిర్ణయించడానికి మనకేం అర్హత లేదు, క్వాలిఫికేషను లేదు. మనకేంటంటే ఆ మహాత్ముడు ఎక్కడ ఉంటాడో, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అంటుంటారు చూసారా, ఎక్కడ ఉన్నాడో మహాత్ముడు జ్ఞాని అని చెప్పి మనం ఎప్పుడూ ఎక్కడ చూసినా కూడా నమస్కారంతోనే వినయంతోనే ఉండాలి. కానీ ఎవరిని కూడా నిందించకూడదు అనేటువంటి ఒక వ్రతం పెట్టుకోవాలి పొరపాటున కూడా. ఎందుకంటే నిందిస్తున్నావు అంటే మనలో మళ్ళీ మన ఈగో ఉన్నదని అర్థం. అప్పుడేమైపోతుంది, భగవంతుడు ఈ జ్ఞానానికి మనం దూరమైపోతూ ఉంటాం. అందుకని సత్సంగం శాస్త్ర శ్రవణం ఉంటూనే ఉండాలి, ఎప్పుడు ఉంటూనే ఉండాలి, వంగి వంగి ఉండాలి. అన్ని ఉన్న విస్తరి చెప్పింది చెప్తూ ఉంటాడు, అణిగి మణిగి ఉంటుంది, నిండుకుండా తొణకదు. ఇప్పుడు తొణకకూడదు మనం, నిండుగా ఉండాలి. సర్వథా వర్తమానోపి, ఎలా ఉన్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, చెట్టు కింద ఉన్నా, మేడలో ఉన్నా, ప్యాలెస్ లో ఉన్నా, చిన్న బంగ్లాలో ఉన్నా, ఎక్కడ పూరి గుడిసెలో ఉన్నా, ఎక్కడ ఉంటే నాకేంటి, అతన్ని మించిన వాడు ఇంకెవడు ఉన్నాడు, నేను అక్కడ ఉంటాను ఆయన నాలో ఉంటాడు అన్నాడు. ఇది మన వాళ్ళు జ్ఞానులు మహానుభావులు అందరు. అందుకని వాళ్ళకి ఈ రిచ్నెస్, ఈ ధనము, ఇవన్నీ కూడా స్టేటస్ లెక్కే కాదు వాళ్ళకి. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత రిచ్, ఆ జ్ఞానంలో, ఆ జ్ఞానమే ధనం వాళ్ళకి. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత ధనవంతులు, బయట వాళ్ళకేం తెలుస్తుంది పిచ్చి వాళ్ళు కదా. చూడటానికేమో మనకు తెలియదు ప్రపంచంలో. అందుకని పాము కాలు పాముకే తెలుస్తుంది, మనకు తెలుస్తాయా పాము కాళ్ళు ఎక్కడున్నాయో. అందుకని జ్ఞానికి మాత్రమే ఇంకొక జ్ఞాని ఎవరని తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు. తర్వాత శ్లోకం 32, అందుకే చెప్తారు, మాతా చ పార్వతీయదేవి ప్రీతాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా తల్లి తండ్రి అంటే వీళ్ళు కాదు, నా తల్లిదండ్రులు, ఆది గురు, ఆది తల్లిదండ్రులు, మొదటి తల్లిదండ్రులు. మాతా చ పార్వతీదేవి ప్రీతాదేవో మహేశ్వర బాంధవ అంటే అందరు భక్తులు నా యొక్క బంధువులే. బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, నా దేశమే, నేను పుట్టిన దేశమే ఈ భువనాలన్నీ కూడా, భూలోక స్వర్గలోక భువర్లోక అన్ని లోకాలు ఈ భూ ఇదే అన్నాడు. అంత గౌరవించాలి ఈ దేశాన్ని, ఈ యొక్క కల్చర్ని గౌరవించడం నేర్చుకోవాలి. దేశభక్తి, గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి ఇవన్నీ కావాలి. దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు. ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద అత్యంతమైన భక్తి ఉండాలి. ఎటువంటి గొప్ప సంస్కృతి ఇది, ఈ దేశంలో పుట్టడం ఎంత పుణ్యం చేసుకున్నాను నేను అనేటటువంటి భావన రావాలి. నా తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఇటువంటి వాళ్ళు దొరికారు. ఒక కీర్తనలోనే ఉంది, నీ చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్య ఫలము, శ్రీ జానకి సాయి జన్మనిచ్చి నన్ను ధన్యునిగా భూమి చేసి తీవి. దేవాది దేవ శ్రీవాసుదేవ అనే కీర్తన. నీ చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్యఫలము, శ్రీ జానకీశ ఈ జన్మనిచ్చి నన్ను ధన్యునిగా భూమి చేసి తీవి అని పాట. అందుకని భక్తితోనే నిండిపోవాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవత్ చింతన, భగవత్ విషయ పఠనం అట్లా ఉండాలి మనసు. వేరే వ్యవహారాలు ఎంత తగ్గించుకుంటే, ఎంత ట్రిమ్ చేస్తే అంత మంచిది. ఎప్పుడు, ఇప్పుడే, ఎంత త్వరగా ట్రిమ్ చేస్తే అంత త్వరగా ఎదుగుతాం మనుషులం. 32,
ఆత్మౌపమ్యేన సర్వత్ర
సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః.
అంతటా కూడా తన ఆత్మగానే చూసుకుంటాడు, తానుగానే చూసుకుంటాడు, వేరేగా చూడడు. ఆత్మ ఉపమన్యేన ఆత్మోపమన్యేన ఆత్మౌపం ఆత్మౌపమేన ఆత్మ స్వయం ఏవ ఉపమీయతే అనయా ఇది ఉపమా. తనను ఆత్మగా గ్రహించి ఏది చూసినా కూడా తానే ఆత్మస్వరూపమే, అక్కడ ఆ రూపంలో ఉన్నాను అనే భావన, తానే అన్నింటిలోనూ ఉన్నాను అనేటటువంటి భావన. తస్యాః ఉపమాయాః భావః ఔపమ్యం. అటువంటి ఆత్మ మీన్స్ శరీరం, యహ సహ యోగి అంటే ఆ సమ్యక్ జ్ఞాన నిష్ట కలిగినటువంటి వ్యక్తి, యహ పశ్యసి సర్వత్ర అన్ని భూతరాశులయందు సమం పశ్యతి అంటే ఆ సమానంగా, సమం అంటే తుల్యంగా, నన్ను నేనెంత ప్రేమించుకుంటానో నేనే అంతటా ఉన్నాను కనుక అన్నింటినీ ప్రేమిస్తాను. అది మామూలు వాళ్ళేమో అహంకార దృష్టితో చూస్తూ ఉంటారు, ఆయన వేరు ఆవిడ వేరు నేను వేరు. కానీ జ్ఞాని తాను ఆత్మగా తెలుసుకున్నాడు కనుక అన్ని తానే ఆత్మస్వరూపంలో అన్ని రూపాలలో తానే ఉన్నాను అని చెప్పి తనుగానే చూసుకుంటాడని, వేరుగా చూడడు. అది జ్ఞాని యొక్క గొప్పతనం, తననుగానే చూసుకుంటాడని. అంటే తనను ఎంత ప్రేమించుకుంటాడో అంత ప్రేమించుకుంటాడు, తనను తాను ద్వేషించకూడదు కదా, కనుక ఎవరిని ద్వేషించాడు అంటే ఎవరు లేరు వేరే, తానే అన్ని అనే భావన. అంతటి స్థితి రావాలంటే ఎంత వినాలి, ఎంత గ్రహించాలి. వినడం మాత్రమే కాదు, దానికి తగినట్టుగా మనస్సు ఉంటే మనం గ్రహించగలుగుతాం. ఆ తగినట్టుగా ఉండడం అంటే ఏమిటండి, అప్పుడప్పుడు చెప్తూనే ఉంటా కదా క్లాస్లో, అవి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకుండా మర్చిపోతే అనుకోండి, మళ్ళీ అలా ఉండం మనం. అలా ఉండకపోతే ఇలా ఉండలేం, ఇలా ఉండాలంటే అలా ఉండాలి. అలా ఇలా అంటే ఎట్లా అండి అన్నారు. అందుకని చెప్పేటప్పుడు నోట్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ వినాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.